ಮಧ್ಯಾಹ್ನಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಭಗಮಕರಾಂತಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತಕ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಖಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಆಂಜನೇಯ ಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತ ತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪ್ರಭು ಗುರಿಂಚಿ ನೀಕೇನು ತಿಳಿಸು, ಆಯನ ಲಕ್ಷಣಾಲು ಏಮಿಟಿ ವಿವರಿಸಮನಿ ಸೀತಾಮಾತ ಅಡಿಗಿತೇ ಅಪ್ಪುಡು ಹನುಮಂತುಡು ವಿವರಿಸ್ತೂ ಆಯನ ದಶರಥ ಪುತ್ರುಡು ಪರಮ ಸುಂದರುಡು ಆಜಾನುಬಾಹುಡು ದೀರ್ಘಬಾಹುಡು ಅನ್ನಿ ವಿದ್ಯಲಲ್ಲೂ ಆರಿತೇರಿನವಾಡು ಯದುರ್ವೇದಂಲೋ ಪ್ರತ್ಯೇಕಂಗಾ ಆರಿತೇರಿನವಾಡು ವೇದ ಪಂಡಿತುಲ ಯೊಕ್ಕ ಪೂಜಲು ಅಂದುಕುಂಟಾಡು ಧನುರ್ವೇದಂಲೋ ನಿಷ್ಠಾಗರಿಷ್ಠುಡು ಇವಿ ಕಾಕುಂಡ ಇಂಕ ವೇದಾಂಗಾಲು ತಿಳಿಸ್ಕೊಂಡವಾಡು ವಿಪುಲಾಂಸಃ. ಈ ಭುಜಾಲುಂಟಾಯೇ ಇವು ಕೊಂಚಂ ಬಲಮೈನಟುವಂಟಿವಿ ವಿಶಾಲಂಗಾ ಉಂಟಾಯಿ. ವಿಶಾಲಮೈನಟುವಂಟಿ ಈ ಭುಜಸ್ಕಂಧಂ ಕಲಿಗಿನವಾಡನ್ನಮಾಟ. ಕೊಂತಮಂದಿಕಿ ಈ ಭುಜಗಳು ಅಂತ ಎಕ್ಕು ವಿಶಾಲಂಗಾ ಉಂಡವು, ಎಮುಕಲು ಪೊಡುಚುಕೊಚ್ಚು ಉಂಟಾಯಿ. ಕಾನಿ ರಾಮುಡಿ ಭುಜಗಳು ಮಾಂಚಿ ಏನು ಕುಂಭಸ್ಥಲಲ್ಲಗಾ ಬಲಮುಗಾ ಉಂಟಾಯಿ, ಎಮುಕಲು ಪೊಡುಚುಕು ರಾಕುಂಡಾ ಉಂಟಾಯನ್ನಮಾಟ. ಮಹಾಬಾಹು ಮೋಕಾಳ್ಳ ವರಕು ಚೇತುಲು ವೆಳ್ಳಾಡುತ್ತೂ ಉಂಟಾಯಿ ಆಯನಕಿ. ಇವನ್ನೀ ಶಾಸ್ತ್ರ ಪ್ರಕಾರಂಗಾ ರಾಜಪುರುಷ ಲಕ್ಷಣಗಳು, ಒಕ ಮಹಾರಾಜೆ ಶಾಸಿಂಚೇ ಶಕ್ತಿ ಕಲಿಗಿನಟುವಂಟಿ ವಾಡಿ ಲಕ್ಷಣಾಲು. ವಾಳ್ಳು ಪರಾಕ್ರಮವಂತುಲು. ಕಂಬುಗ್ರೀವ ಕಂಠಂ ಈ ಮೆಡ ಶಂಖಮು ವಲೆ ನುಣ್ಣಗಾ ಉಂಟುಂದಿ. ಶುಭಾನನಃ ಮುಖವಂತ ಶುಭಪ್ರದಮಯ್ಯ ಉಂಟುಂದಿ. ಕಲಿಯುಗಂಲೋ ಅಂತೇ ನೀಚುಲು ಎಕ್ಕು ಪರಿಪಾಲಿಸ್ತಾರು ಕಾಬಟ್ಟಿ ಆ ಮುಖಾಲು ಅಸಹ್ಯಂಗಾ ಉಂಟಾಯಿ. ಕಾನೀ ಆ ರೋಜುಲ್ಲೋ ವಾಳ್ಳು ಸ್ವಯಂಗ ಯುದ್ಧಂ ಚೇಸಿ ತಮನು ತಾವು ರಕ್ಷಿಸುಕೊಂಡು ಇತರನ್ನು ರಕ್ಷಿಸೇವಾರು ಕದಂಡಿ, ಇತರಲ ಮೀದ ಆಧಾರಪಡೆಯವರು ಕಾದು. ಅದಕ್ಕೆ ಆ ಮುಖಾಲ್ಲೋ ಒಕ ಕಳ ಮಹಾರಾಜನ ಗಾನೇ ವರ್ಚಸ್ಸು ಕನಪಡೇ. ಇಂಕಾ ಗೂಢಜತ್ರುಹು ಈ ಸಂಧುಲುಂಟಾಯಿ ಎಮುಕಲಕಿ ಎಮುಕಲಕಿ ಮಧ್ಯಲೋ, ವಾಟಿನ ಜಾಯಿಂಟ್ಸ್ ಅಂಟಾರು. ಅಕ್ಕಡ ಮಾಂಸಂ ಪುಷ್ಟಿ ಕಲಿಗಿ ಉನ್ನಟುವಂಟಿ ವಾಡ ಆಯನ. ಆ ಎಮುಕಲು ಬಯಟಿಗೆ ಕನಬಡುತ್ತೂ ಉಂಟೇ ನೆಪ್ಪುಲು ಎಕ್ಕುವ ವಸ್ತಾಯಿ. ಅಕ್ಕಡ ಮಾತ್ರ ಕೊಂಚಂ ಗೂಢತ್ವಂ ಕಲಿಗಿನ ವಾಡು. ಕಳ್ಳು ಕುಲುಕುಲು ಕೊಂಚಂ ಎರ್ರಗಾ ಉಂಟಾಯಿ. ಆಯನ ಮಾತಾಡುತ್ತೂ ಉಂಟೇ ಮೇಘ ಗಂಭೀರ ಸ್ವರಂ ಉಂಟುಂದು. ಗಂಭೀರಮೈನ ಕಂಠಂ ಕಲಿಗಿನ ವಾಡು, ಏದೋ ಪೀಲ ಕಂಠಮು ಅಟು ಇಟು ಗಾನಿ ಕಂಠಂ ಕಾಕುಂಡಾ ಒಕ ದುಂದುಭಿ ವಂಟಿ ಕಂಠಂ, ಮೇಘ ಗರ್ಜನ ವಂಟಿ ಕಂಠಂ ಕಲಿಗಿನ ವಾಡು. ವರ್ಣಂ ಸ್ನಿಗ್ಧವರ್ಣಂ ಅಂತೇ ಆಯನ ಶರೀರಮು ಒಕ ಮೃದುವೈನ ಕಾಂತಿನಿ ವೆದತೊಲ್ಲುತ್ತುಂದು. ಕೊಂತಮಂದಿ ಚೂಸ್ತೇ ನೊಣ್ಣಗ ಕನಪಡ್ತಾರನ್ನಮಾಟ. ಏಂಟೋ ತಿಳಿದು ವಾಳ ಚೂಸ್ತೇ ಮುದ್ದು ಪೆಟ್ಟುಕೋ ಬುದ್ಧಿ ವಸ್ತುಂದನ್ನಮಾಟ. ದಗ್ಗರಿಗೆ ವೆಳ್ಳ ಬುದ್ಧಿ ವಸ್ತುಂದು, ಸ್ಪೃಶಿಂಚು ಬುದ್ಧಿ ವೇಸ್ತುಂದು. ಶರೀರಂಲೋ ಗರುಕು ಎಗುಡು ದಿಗುಳ್ಳು ಕಾಕುಂಡಾ ಆ ಶರೀರಪು ಕಾಂತಿ ವೆನ್ನ ಪೂಸಲಾಂಟಿ ಕಾಂತಿ ಕನಪಡುತ್ತದೆ. రాముడు మహాపరాక్రమవంతుడు. ఏ అవయవము ఎంత ఉండాలో సాముద్రిక శాస్త్రము నిర్ణయించినట్టుగా అవయవాలు కలిగిన వాడు. ఇంకా వర్ణం మాత్రం, ఆయన శరీరపు రంగు మాత్రం శ్యామల వర్ణం, నీలమేఘఛాయ శరీరుడు. త్రిస్థిర స్త్రిప్రలంబశ్చ స్త్రిసమస్త్రిషుతోన్నత త్రితాంబర త్రిషు చస్నిగ్ధో గంభీర త్రిషు నిత్యశ. ఇంకెక్కడి నుంచి ఆయన గురించి అద్భుతంగా వర్ణించాడు. ఆయన మూడు చోట్ల స్థిరత్వం దృఢత్వం కలిగిన వాడు. ఏమేమిటవి? వక్షస్థలం దృఢంగా ఉండాలి, ఈ మణికట్టు దృఢంగా ఉండాలి. ఇది గట్టిగా లేకపోతే అవుతున్న వాడు రెండు ఇటుకలు పట్టుకుంటే ఎముకలు పొడుచుకొస్తే వాడే పని చేస్తాడు. అందులో మణికట్టు దృఢంగా ఉంటుంది, వక్షస్థలం దృఢంగా ఉంటుంది, ఇంకా పిడికిలి అలా పట్టుకున్నాడంటే ధనుస్సు విడిచిపెట్టాడు. ఇంతెందుకు? రాముడికి హ్యాండ్ ఇచ్చాడో వాడు పని అయిపోయినట్టే. వాడన్నా షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఆయన కుదరదు, ఆయనకి నమస్కారమే. ఒక నొక్కు నొక్కాడంటే పిడికిలితో ఇంక అవతల వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అంత దృఢమైన పిడికిలి కలిగిన వాడు. గట్టిగా సెల్ ఫోన్ 5 నిమిషాలు పట్టుకుంటే మనకి వేడి నొప్పులు ఉడుతున్నాయి ఇప్పుడు, అవునా? ఆ నొప్పులు నొప్పులు అంటున్నాం. గంటల గంటలు రాస్తే చేతులు నొప్పులు పడుతున్నాయి. అటువంటిది మనం ఒకసారి ఆలోచించండి, ఆయన పిడికిలి ఎంత దృఢంగా లేకపోతే 15 రోజులు 15 రోజులు యుద్ధం చేయగలడండి? ఎన్ని బాణములు గుప్పిస్తూ ఉంటాడు, ధనుసు ఎక్కువ పెట్టడం, బాణం వేయడం, బాణం మీద బాణం. పాండవులు కానీ లేకపోతే ఇంకో కౌరవులు కానీ వీళ్ళేం సామాన్యులు ఏం కాదు. రాముడు అంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ అర్జునుడు కర్ణుడు యుద్ధం చేశారంటే అందులో అర్జునుడు 17వ రోజు యుద్ధం, ఇంకా కర్ణుడంతా వాడి మొహం గట్టిగా చేసి 7 రోజులు యుద్ధం అది. కానీ 17 రోజులు యుద్ధం చేసి మళ్ళీ 17వ రోజు ఈవినింగ్ టైంలో కర్ణుడి మీద బాణాలు గుప్పిస్తూనే ఉండి యుద్ధం చేసి వాడు చంపాడంటే ఆ చేతులు, ఈ మణికట్టు కానీ, వక్షస్థలం కానీ, పిడికిలి కానీ ఎంత దృఢంగా ఉన్నాయి. కాబట్టి ఈ మూడు దృఢంగా ఉన్నవాడు రాజు అవుతాడు, లేదా మహారాజ లక్షణములు కలిగి ఉంటాడు, పరాక్రమవంతుడు అవుతాడు. ఇంకా కనుబొమ్మలు ఇలా పొడుగ్గా ఉండాలి, చక్కగా అందంగా ఉండాలి. బాహువులు దృఢంగా ఉండాలి. ముష్కములు ఇవి దీర్ఘంగా ఉంటాయి. ఈ వృషణములు కూడా దీర్ఘంగా ఉండడం కూడా రాజపురుష లక్షణమే. తల వెంట్రుకలు మృదువుగా ఉండాలి, పొడవుగా ఉండాలి, మరీ బతిగా కిందకి వెళ్ళాడకూడదు. అలా జాగ్రత్తగా తలను మెయింటైన్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. రామచంద్రుడి యొక్క తల వెంట్రుకలు అలా ఉంటాయి. ఇప్పుడంటే జటాదోటాలు బంధించాడు, కానీ సాధారణంగా కిరీటం పెట్టుకున్నప్పుడు ఈ మెడదాకా వెంట్రుకలు వెళ్ళాడతాయి, కిరీటం పెట్టుకుంటాడు ఆయన. ఆ వెంట్రుకలు కూడా ఎంత ఉండాలో అంత ఉంటాయి, మృదువుగా ఉంటాయి. తల వెంట్రుకలు కోమలంగా ఉండాలంటుండే, గరుకుగా శూర్పణక వెంట్రుకలు ఉండేలాగా. కొంతమంది తల వెంట్రుకలు ఉంటే మరి ఏ రంగు వేస్తారో తెలియదు, కానీ దిక్కుమాల రంగు అలా ఉండకూడదు. చాలా అందంగా శుభదంగా ఉంటాయి. నాకు భయం వేస్తున్నట్టు కొంతమంది గడ్డం చూస్తే, వారి బాబోయ్ వీడు ఏ పూర్వజన్మలో ఏమయ్యాడరా బాబు అనిపిస్తున్నట్టు. ఇంత గడ్డం వేసే గడ్డానికి అదోదో రంగు వేసేవాడు వస్తూ ఉంటే రాక్షసులు పిశాచాలు ఇలాగే ఉంటాయి. విఠలాచార్య సినిమాలో పిశాచాలు చూడండి, ఏడే వేడ అని తిరుగుతూ ఉంటాయి. ఆ పిశాచాల రంగు గడ్డానికి వేసుకు తిరిగితే అడ్డంగా ఎలాగా? రాముడి గడ్డం కూడా అందంగా ఉంటుంది. ఇంకా కంటి చివర ఎర్రగా ఉంటాయి, గోళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి చక్కగా. అవి కూడా మరీ పొడుగ్గా రాకుండా, అలాగని అసలు పొడుగు లేకుండా ఉండకుండా మధ్యమంగా ఉంటాయి. ఇవన్నీ భాగ్యవంతుల లక్షణములు. ఇంకా ఆయన కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. కంఠం ఎప్పుడూ గంభీరంగా ఉండాలి. ఎందుకు వచ్చింది అని అడిగి, అంటే అవతలాడికి అర్థం వద్దు, రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ రామ రామ్. అవతలవాడికి కంఠం వరగాని ఆనందం కలగాలి. ఎందుకు వచ్చింది రా దేవుడా అని ఏడుస్తూ పలకూడదు. రాముడు ఏనాడు ఆయన హరికి ఏడుస్తున్న కంఠం గంభీరంగా ఉంటుందట. ఆ గంభీర కంఠం ఉందే, అది మహాచక్రవర్తుల యొక్క లక్షణం. ఆయన నడుస్తూ ఉంటే కూడా గంభీరంగా ఉంటుంది. కొంత నడుస్తూ ఉంటే ఎవరు నడుస్తున్నారో తెలియదు, ఈదర్ లేడీ ఆర్ జెంట, మేల్లో ఫిమేలో తెలియదు. కానీ రామచంద్రుడు నడుస్తూ ఉంటే అసలు సిసలైన పురుషుడు నడిచినట్టుగా ఉంటుంది. దేవ పాపిని అని ఏడుస్తూ ఉంటే అదే దరిద్రం అంటే, అది రాజపురుష లక్షణమా? పురుష లక్షణం అంటే ఏమిటో రాముడి దగ్గర నేర్చుకోవాలి. పురుషుడు స్త్రీగా అనేటువంటి వాడిని పట్టుకొచ్చి దేవుడి కింద భావించి చెక్క ముక్కల మీద కూర్చోబెట్టరు, అదో పూజిస్తే బాగుండదట, ధర్మం కాదట. ఇక ఆయన నాభి బొడ్డు కూడా లోపల కొట్టుద్ది, లోతుగా ఉంటుంది. అందుకే గంభీరావర్తనాభిహి అంటారు దేవతల్ని. అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ చూస్తే నాభి కూడా బొడ్డు కూడా కొంచెం లోతుగా ఉండాలి. కొంతమంది బొడ్డులోకి వేలు పెట్టచ్చు అనమాట, అలా ఉంటుందిట. అది కూడా ఉత్తమ పురుష లక్షణం ఉన్నారు. ఇప్పుడు మీరు టెస్ట్ చేయకండి బాగుండదు కూర్చున్న వాళ్ళు కానీ. అది రామచంద్రుడి యొక్క అనుగ్రహం. త్రివలీవాన్ త్రివనతశ్చతుర్వ్యంగశ్త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖశ్చతుష్కిష్కుశ్చతుస్సమ. రాముడి పొట్ట మీద కంఠం దగ్గర మూడు రేఖలు ఉంటాయి. కొంతమందికి చూసారా లేక సన్నగా రేఖల్లా కనబడతాయి కంఠం దగ్గర. ఇంకా ఈ స్తనములు, స్తన అగ్రములు, పాదరేఖలు నిమ్మనం లోతుగా ఉంటాయి, లోపలకు ఉంటాయి, అలా పైకి పొడుచుకుని రావు. ఆయన కంఠం, లింగం, వీపు, పిక్కలు ఇవి పొట్టిగా ఉండాలి, అవి పొట్టిగా ఉన్నాయి. ఇవి పూజ్య పురుషుల లక్షణం. అన్నీ ఒకే లక్షణం కాదు, ఇవి ఉంటే వాళ్ళు పూజింపబడతారు. కలియుగానికి ఇవి పెద్దగా ఉపయోగం లేదులండి. కలియుగంలో ఎన్ని లక్షణాలను ఉపయోగం లేదండి. ఎందుకంటే పరమ నీచుడు కృపణుడు పిసిరుగొట్టి కలియుగంలో పూజలు ఉంటాయి. పరమ దుర్మార్గుడు నిరంతరము వ్యసనపురుడైనటువంటి వాడిని కలియుగంలో పాలకులుగా ఎన్నుకుంటారని నేను చెప్పిన భవిష్య పురాణం చెప్పింది, గరుడ పురాణం చెప్పింది. ఇవన్నీ ద్వాపర యుగం వరకు కలియుగ ప్రథమ పాదంలో కొంతవరకు లక్షణాలు. అందుకే కలియుగంలో చూడండి, ఒక్కొక్కడిని చూస్తే అద్భుతంగా ఉంటాడు వాడు, కానీ వాడి కర్మ ముష్టెత్తుకుంటాడు. ఒక్కొక్కడిని చూస్తే అసలు వీడు మనిషేనా అనిపిస్తుంది అనమాట. దిక్కుమాలని ముక్కుతో, దిక్కుమాలని చెవులతో, దిక్కుమాల కళ్ళతో వాడు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది, కానీ వాడు పరిపాలకుడిగా ఉంటాడు. కారణం, కలియుగంలో పరమపాపాత్ములు, దుర్మార్గులు ఎక్కువగా పరిపాలకులు అవుతారు. ఎక్కువ మంది అందరూ కాదు, అందరూ అలా ఉంటే దేశం పాడైపోదు, ఎక్కువ మంది అలా ఉంటారు. అందుకని సుస్పష్టంగా చెప్పారు, కలిర్ ధర్మ వినాశక, కలిపురుషుడు ధర్మమును నాశనం చేయటానికి పరమనీచుల్ని, గోమాంస భక్షకుల్ని పట్టుకొచ్చి పారవేస్తాడు. అది పరాకాష్ఠకి వెళ్ళాక, పీక్కి వెళ్ళాక, అప్పుడు వీళ్ళ పీకలు కొయ్యడానికి కల్కి అనే పేరుతో భగవంతుడు పుడతాడు. అంటే ఈ పాపం పీక్కి వెళ్ళాలి, అప్పుడు వాడి పీక తెగాలి. ఇప్పుడు ఈ పాపాలు పెరుగుతున్నాయి, చూస్తున్నారుగా మీరు ఎంత దారుణంగా ఉందో మీకే తెలుసు, నేను చెప్పేది ఏమీ లేదు. ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. రామచంద్రుడు తలుచుకుంటున్నప్పుడు ఈ పాపాత్ములు తలుచుకోవడం దండుగనమాట. అయినా రాముడు రక్షిస్తాడనే ఉద్దేశంతో మనం అప్పుడప్పుడు వాళ్ళు తలుచుకోవాల్సి వస్తుంది. రాముడు ఉన్న చోట రావణాసురుడు ఉన్నట్టుగా ఈ పాపాత్ములు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. రామచంద్రుడు పూజ్య లక్షణములు కలిగిన వాడు కాబట్టి ఆయన శరీరములు, అవయవములు అలా ఉన్నాయి. శిరస్సు మీద మూడు సుడులు ఉంటాయి. అలాంటి వాడికి శిరస్సు మీద కిరీటం రాబోతుందని అర్థం. ఇంకా ఆయన రేఖలు నాలుగు వేదాలను సూచిస్తూ ఉంటాయి. ఆ మహానుభావుడి బొటల వేలు ముంచి నుదుటి వరకు అరిచేతుల్లో, అరికాళ్ళల్లో ఎక్కడ చూడండి నాలుగు రేఖలే ఉంటాయి. అన్నిట్లోనూ నాలుగేసి రేఖలు, అరికాళ్ళలో నాలుగు రేఖలు, బోలెడు రేఖలు మనకి. అందులో కొంతమంది అరిచేతిలో రేఖలు చూస్తే అసలు వీడు ఏ దేశంలో ఉన్నాడు రా బాబు అనిపిస్తుంది అనమాట. ఈ రేఖలు ఎక్కువగా ఉంటే, మరీ ఓవర్గా ఉంటే వాడికి జాతకం బాగుండదు. ఇలా అడ్డం తిరిగి అడి తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి ఎడితిరిగి ఎడితే వాడి హైదరాబాద్ ట్రాఫిక్లో లాగా అయిపోతాడు వాడు లైఫ్ అనమాట. కానీ రాముడికి నాలుగు రేఖలే ఉంటాయి, అరికాల్లో నాలుగు రేఖలే ఉంటాయి. అందుకే ఆ మహానుభావుడికి ఒకే మాట, ఒకే ధర్మం, ఒకే పత్ని ఇచ్చిన మాట తప్పని లక్షణాలు ఉన్నాయి. ఇంకా లలాటం మీద అంటే నుదుట పాదాల్లో ఈ ఆయు ఈ రేఖలు నాలుగేసి ఉంటే వాడు ఎక్కువ కాలం జీవిస్తారని అర్థం. ఆయన దేవతలతో సమానుడు. కనుబొమ్మలు, దంతములు తీర్చిదిద్దినట్టు ఉంటాయి. ఇంకా ఆయన దంతాలు ఉంటాయి, తళ్ళ 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 మెరిసిపోతూ ఉంటాయి. ఆయన నడుస్తుంటే ఒక సింహం, పెద్ద పులి, ఏనుగు, ఎద్దు టీవీగా నడుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా కేశములు, మళ్ళీ చెప్పాడు గిరదాల జుట్టు, ఒత్తైన జుట్టు, మృదువైన జుట్టు, ఇవి సుఖపురుషుడి యొక్క లక్షణం. ఏదో తాత్కాలికంగా అడవిలో ఉన్నా ఆ తర్వాత ఆయన హాయిగా పరుపుల మీద వాటి మీద సుఖిస్తాడు. ఆయన నేత్రములు, ముఖము పద్మముల వలె ఉంటాయి. నోరు ఒక రకమైన ఎరుపుగా ఉంటుంది. నాలుక పల్చగా మృదువుగా ఉంటుంది. ఆయన నోటి నుంచి సువాసన కూడా వస్తుంది. ఆయన నవతనుడు, తొమ్మిది శరీరములు కలిగినవాడు. కేశశ్మిశ్రుణ కలోమత్వంగులి సర్వసేపో బుద్ధి దర్శనాని నవతనవహ అని. నవతనుడు అంటే కొంతమంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొత్తగా ఉంటాడని చెప్పారు, కానీ 9 రకాల శరీర అవయవాలు ఆయనలో శుభప్రదంగా ఉంటాయట. ఏమేంట 9 అంటే, మొట్టమొదటివి ఈ వేళ్ల కణుకులు. ఈ వేళ్లకు చూసారా కణుకులను ఉంటాయి. ఈ వేళ్ల కణుకులు మృదువుగాను దృఢంగాను ఉంటాయి. వెంట్రుకలు పరమ మనోహరంగా ఉంటాయి. ఈ వెంట్రుకల యొక్క కూపములు రోమకూపములు ఉంటాయి. మీరు ఎప్పుడో చూడండి, వెంట్రుక పీకితే ఆ కింద గొంటు ఉంటుంది అవునా, వాటిని రోమకూపములు అంటారు. అవి కూడా నునుపుగా ఉంటాయి. ఒక వెంట్రుకు ఊడితే వాళ్ళు అందులో ఇంకో వెంట్రుక వస్తుంది. మనకి నెత్తి మీద వెంట్రుకలు అప్పుడప్పుడు ఊడతాయండో. మనకి రాముడికి తేడా ఏంటంటే, ఆ రోమకూపంలోంచి వెంట్రుకు ఊడిపోతే మళ్ళీ కొత్త వెంట్రుకు వస్తున్నాయి. ఊడటమే తక్కువ, ఊడితే మళ్ళీ కొత్త వెంట్రుకు వస్తుంది. అప్పుడు రాకపోతే ఏంటంటే, మనం ఒంటికి కడతాం బట్ట, నెత్తి బట్ట కడుతుంది, నున్నగా అయిపోతుంది. రాముడు రోమకూపములు కూడా ఫ్రెష్ అన్నమాట, చాలా బాగుంటాయి. ఇంకా గోళ్ళు చర్మము ఒకదాన్ని మించి ఒకటి మృదువుగా అందంగా కనపడతాయి. లింగము అత్యద్భుతంగా ఉంటుంది. మీసము చాలా దాని ఏమంటారు, ఒకరకాల కోరగా తీర్చబడి ఉంటుంది. కోర మీసం తీర్చిదిద్దుకుంటాడు రాముడు. చెప్పాలంటే ఇప్పుడు అడవికి వచ్చాక ఈ 14 ఏళ్లలో ఎక్కువ భాగమైన గెడ్డలు మీసాలు పెంచుతున్నప్పటికీ ఈ మీసం మాత్రం పైకి లేస్తుంది తప్ప కిందకి దిగదట. కిందకి దిగిపోయిన మీసం కలిగినటువంటి వాడు ఎక్కువ రోషంతో ఉండలేడు, శత్రువుని సంహరించలేడు. కానీ మీసం తనంత తాను ఇలా పైకి లేస్తే వాడు శత్రు సంహారం చేయగలుగుతాడు. సినిమాల్లో రాముడికి మీసం గడ్డం తీసేస్తారు, కానీ రాముడికి మీసమును గడ్డం ఉంటుందండో. అందులో 14 ఏళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు గడ్డం పెంచాడు ఆయన. కానీ గడ్డం ఉన్న మీసం ఉన్న రాముడిని మనం చూడలేకుండా తయారు చేశారు మన సినిమా వాళ్ళు డ్రామా వాళ్ళు కలిసి. రాముడి యొక్క మీసములు పచ్చరంగులో ఉంటాయి, ఒక రకమైన పచ్చరంగులో. సరిగ్గా అయోధ్యకి తిరిగి వచ్చాక మొత్తం ముందు మీసాలు కత్తిరించేవాడు ఒక ఆయన వచ్చి మీసములు కోర మీసములు అందంగా తీర్చిదిద్దాడు. శ్మిశ్రు వర్ధకులు అంటారు వాళ్ళని. మీసముల కోసం ప్రత్యేకంగా మనుషులు ఉండేవారట. కాబట్టి రాముడికి మీసాలు ఉన్నాయి. ఇంకా దృష్టి కూడా, చూపు కూడా నిశితముగా ఉంటుంది. కళ్ళదోడు పెట్టుకుంటే కానీ కనపట్టం లేదే మనకి. ఆయనకి ఏ కళ్ళదోడు అక్కర్లా, యావత్ జీవితం కళ్ళదోడు లేకుండా ఉన్నారు. అసలు పూర్వీకులకు కళ్ళదోడు లేకపోతే బాగా కనపడేదండి. వాళ్ళు 100 ఏళ్ళు దాటిన యుద్ధం చేసేవారు. మనం ఏమిటో గట్టిగా 40 ఏళ్ళు బాట, 40 ఏళ్ళు పక్కన పెట్టండి. ఇప్పుడు కలియుగంలో 40 ఏళ్ళు కూడా పోయింది. పుట్టిన కుర్రాడికి కళ్ళదోడు, అంతంత కుర్రవాళ్ళకి కళ్ళదోడు, ఇంతంత పిల్లలు కళ్ళదోడుతో వస్తున్నారు. కానీ రాముడు అవతారం చాలించేదాకా కళ్ళదోడు పెట్టుకోలేదు. భీష్ముడు కూడా కళ్ళదోడు పెట్టుకోలేదు. ఆయన అంపశయ్య మీద పడేదాకా రాత్రిపూట చీకట్లో యుద్ధం చేశాడు, చీకట్లో బాణం వేయగలిగాడు ఆయన. వాళ్ళ ఆరోగ్యవంతులు మనమా? మనకి ఇక్కడి నుంచి పక్కన్నోడు ఎవడో కనపడదు. ఇలా చూసి ఇలా చూసి అప్పుడు మళ్ళీ కళ్ళదోడు ఇలా పెట్టి గెద్ద చూపుతాడు. మీరు ఎవరండి అంటాడు. వాళ్ళు ఏం చేస్తాం, నాలాంటి అవతార మూర్తికి కూడా దిక్కుమని కళ్ళదోడు వచ్చేస్తే మీకు రావట్లేదు. కాబట్టి ఈ కళ్ళదోడు అనేది ఈ కలియుగం యొక్క లక్షణం అన్నమాట. కళ్ళదోడు లేకపోతే వాడు కలియుగం మానవుడు కాదన్నట్టుగా తయారైంది. కానీ ఆ రోజుల్లో మహానుభావుల చూపు కూడా బాగుండేది. ఇంకా బుద్ధి కూడా నిశితమైన బుద్ధి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎరిగినవాడు. శోకములో కూడా బుద్ధిని అంత తొందరగా విడిచిపెట్టడు ఆయన. ఎప్పుడూ ధర్మార్థ కామముల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ రామచంద్రుడు సత్య ధర్మ పరశ్రీమాన్ సంగ్రహానుగ్రహే రథః దేశకాల విభాగజ్ఞః సర్వలోక ప్రియం వదః. ఎప్పుడు రాముడంటే సత్యం మీద నిలబడతాడు. ఏనాడు అసత్యం పలకడు. రాము అద్విర్నాభిభాషతే రెండో మాట లేదు, ఒక మాట అన్నాడంటే ఆ మాట మీద నిలబడతాడు. మాట అనే ముందు ఆచితూచి మాట్లాడతాడు ఆయన. సత్యం మీద నిలబడాలి. నిలబడాలంటే పలికేటప్పుడే సత్యం పలకాలి. అటువంటి వాడు రాముడు. ధర్మము తప్ప అధర్మం ఎరగని వాడు. ఇక రాముడు నిలువెల్ల ధర్మమే. సకల సంపదలు కలిగిన వాడు. దేశ కాల పరిస్థితులు ఎరిగి తద్వారా ధనాన్ని ఆర్జించి దానం చేసి ప్రజల్ని నడుపుతూ ఉంటాడు. ఆ ప్రదేశాన్ని బట్టి మాట్లాడాలి, కాలమును బట్టి మాట్లాడాలి. ఎప్పుడు ఒకే మాట అంటే ఎలా కుదురుతుందండి? అందుకే దేశకాల విభాగజ్ఞుడు ఆయన. శ్రీలంక వెళ్ళాం, శ్రీలంక వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మన దేశం భాష మాట్లాడితేనట్టు కుదరదు. అక్కడికి వెళ్తే అక్కడ భాష మాట్లాడి వాళ్ళని ఆనంద పెట్టాలి, వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తించాలి. ఆయన బోయవాళ్ళ దగ్గరికి వెళ్తే బోయవాళ్ళలో బోయవాడిలో ఉండేవాడు. ఏ దేశం పెడితే, ఏ ఊరు పెడితే ఆ ప్రాంత ప్రజలతో కలిసిపోయి ఆ ప్రాంతమే ఆయనదేమో అనిపించేలా ఉంటాడు. అందుకే కదండి రాముడి గురించి ఎవరైనా ప్రాంతాలోచన చేస్తారా, రాముడు అయోధ్యవాడు మనకెందుకని మన ఊళ్ళో రామాలయం కట్టడం మానేసామా, రాముడి కథ వినడం మానేసామా? తక్కిన వాళ్ళైతే గంటేస్తాం, నీ ప్రాంతం వేరు మా ప్రాంతం వేరని. కానీ రాముడు అలా గంటడం లేదే. కారణం, రాముడు అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని ప్రాంతములకు అందరికీ మురికొస్తాడు. అంతటి మహాత్ముడు ఆయన, సర్వలోక ప్రియం వదః, అందరితో ప్రియంగా మాట్లాడతాడు. ప్రతి ప్రాణికి రాముని మాట ఇష్టంగానే ఉంటుంది. ఎంతెందుకు, రావణుడు కూడా ఏదో యుద్ధం చేసినా రాముడి మాటలు ఆయనకు రుచించేవిట. మూర్ఖుడు కాబట్టి యుద్ధం చేసి చచ్చిపోయాడు తప్ప. భ్రాతాచతస్యద్వైమాత్ర సౌమిత్రిరపరాజిత అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధ. శ్రీరామచంద్ర ప్రభు సోదరుడు ఉన్నాడు లక్ష్మణుడు, ఆయన ఇటు కౌశల్యకి సుమిత్రకి కూడా ఇష్టుడైన బిడ్డ. అంటే ఇద్దరు తల్లుల ముద్దు పెట్టాడు, ద్వైమాత్ర అనడం ద్వారా ఇద్దరు తల్లులకి ఇష్టుడే. ఉదాహరణకి రాముడి తల్లి కౌశల్య కూడా లక్ష్మణుడు నా కొడుకు అనుకుంటుంది, సుమిత్ర ఎలాగో లక్ష్మణుడిని ప్రేమిస్తుంది. ఇలా సవతి తల్లి ప్రేమని కూడా పొందగలిగిన వాడు లక్ష్మణుడు. అతడు రూపములో కానీ సత్యములో కానీ ధర్మములో కానీ అన్నిటా రాముడికి సాటి వస్తాడు. రాముడికి ఆయనకి పెద్ద తేడా లేదు. కాకపోతే ఇద్దరికీ తేడా ఏమిటి, రాముడిలో ఉన్న గుణములన్నీ ఈయనలో ఉన్నాయి, రాముడిలో ఉన్న లక్షణాలన్నీ ఈయనలో ఉన్నాయి, రాముడి అవయవాలలో ఉంటాయి, ఈయన అవయవాలు అలాగే ఉంటాయి, రేఖలు ఉంటాయి, ఒకటే తేడాట. సువర్ణ చెవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాఖ. రాముడికి లక్ష్మణుడికి ఒక రంగులో తేడా. లక్ష్మణుడు సువర్ణ చెవి, బంగారపు రంగులో ఉంటాడు. బంగారము ఏ రంగులో ఉంటుందో లక్ష్మణుడు ఆ రంగులో ఉంటాడు. రామశ్యామ, రాముడు మాత్రం శ్యామల వర్ణంలో ఉంటాడు. అన్నదమ్ములు ఇద్దరిని చూడగానే ఎలా కనిపెడతామంటే రంగుని బట్టి. నీలంగా ఉన్నాడంటే రాముడు, బంగారపు రంగులో ఉన్నాడంటే లక్ష్మణుడు. ఇది పొదుపు అంటే దేంట్లో పొదుపు, మాటల్లో పొదుపు. ఆంజనేయుడు మాటల్ని పొదుపుగా వాడతాడు, అదుపు లేకుండా మాట్లాడు. రాముడి గురించి వర్ణించి ఈ లక్షణాలన్నీ లక్ష్మణుడిలో ఉన్నాయి, ఒక రంగు తేడా. ఎంత తేడా, హాయిగా ఉందండి. మళ్ళీ మొదలుకొచ్చి ఇంక మొదలెడతాడనమాట, వారికి అధ్యక్షుల వారికి వీరికి వారికి అని మొదలెట్టి వీడు అరగంట తింటాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మొదలెడతాడు, ఈయన పొగిడిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెడతాడు. ఇది దరిద్రపు సంభాషణ, దానివల్ల సమయం వ్యర్థమైపోతుంది. అందుకే మహాత్ములు డైరెక్ట్గా పురాణంలోకి వచ్చేస్తారు. సభాధ్యక్షుల వారికి, మైకు పెట్టిన వారికి, ఆడియన్స్కి అందరికీ అని మొదలుపెట్టి ఒక అరగంట సేపు నేను అవన్నీ చెప్పడం మొదలెడితే 2.5 గంటల ఉపన్యాసంలో 2.5 గంటలు దానికే పోతుంది. అందువల్ల హనుమంతుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన కూడా 3 ముడతలు ఉంటాడు, తలక ఇలా ఉంటుందని చెప్పకుండా రాముడిలో ఉన్న లక్షణములన్నీ లక్ష్మణుడిలో ఉన్నాయి. కాకపోతే కేవలం రంగు తేడా, లక్ష్మణుడు బంగారు వన్నేవాడు, ఈయన నీలంగా ఉంటాడు. ఈ మొత్తం భావము చదివి జీర్ణం చేసుకుని రామాయణాన్ని తెలుగులో రాసిన ఒక కవయిత్రి ఉన్నది, ఆవిడే మొల్ల. ఎంత గొప్ప కవయిత్రి అండి, మన భారతదేశం గర్వించదగినటువంటి తెలుగు కవయిత్రి ఆవిడ. నేను ఆవిడ కేవలం తెలుగు కవయిత్రి అన్నాను, యావత్ భారతానికి సంబంధించినటువంటి కవయిత్రి. అంత అద్భుతంగా రామాయణం రాసింది, క్లుప్తంగా రామాయణం రాసింది. ఆ రోజులలో ఎక్కడో ఆత్మకూరని ఉంటుందిట, ఆత్మకూరని శ్రీశైలం నుంచి కర్నూలు పెడుతూ ఉంటే ఉంటుంది, ఆ ఆత్మకూరులో పుట్టింది. వాళ్ళ నాన్నగారు కుండలు చేసుకునే ఒక కుమ్మరివాడు, ఆ వంశంలో పుట్టిన ఒక పరమ పూజ్యురాలు. రాముడు ఆవిడ కనబడ్డాడు, రామాయణం రాయించుకున్నాడు, మధురంగా రాసింది. ఆవిడకి పోతన అంటే ఇష్టం కనుక పోతన యొక్క శైలిని ఎక్కువగా అనుకరించింది. ఈ సుందరకాండలో ఆవిడ హనుమంతుడు సీతాదేవికి రాముడు గురించి వర్ణిస్తున్న దానిని ఒక శేషపద్యంలో రాసింది. నేలమేఘఛాయవోలు దేహము వాడు ధవళాబ్జ పత్ర నేత్రముల వాడు పూర్ణేందు బింబంబు గోలడి మోమువాడు ఉన్నత దీర్ఘ బాహువులవాడు శ్రీకర పీత కౌసేయ చలమువాడు మకర కుండల దీప్తిమలయువాడు. ఇన్ని గుణములు రూపింప ఎసగువాడు. చూడండి, మొత్తం అంతా వర్ణించింది, చివరికి వచ్చింది తర్వాత ఎత్తుగీతులో, కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభలక్షణములవాడు. ఇన్ని గుణములు రూపింప ఎసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. అమ్మ, రామచంద్రుడు నీలమేఘఛాయ శరీరుడు, నల్లగా మేఘంలో ఉంటాడు, తామర పువ్వు రేకుల్లాగా, అందులో తెల్ల తామర పువ్వు రేకుల్లో ఉంటాయి కళ్ళు, పూర్ణచంద్రబింబంలో ఉంటుంది ముఖము, కంఠం దగ్గర మూడు రేఖలు ఉంటాయి, చేతులు మోకాళ్ళ వరకు వేళ్ళాడుతూ ఉంటాయి, పసుపు పచ్చని వస్త్రం కడుతూ ఉంటాడు తరచుగా. అరణ్యవాసంలో ఉన్నప్పుడు పక్కన పెడితే సహజంగా ఆయన పీత వస్త్రం ధరిస్తాడు. ఆయన మాట వరస కూడా కపట మెరగడు, మోసమెరగడు, సత్యవాక్యముల వాడు, నిజం తప్ప అసత్యం పలకడు, అన్నీ శుభలక్షణములే ఉన్నాయి. ఈ గుణములన్నీ వరుసగా సౌమిత్రిలో ఉన్నాయి. ఇన్ని గుణములు రూపింప ఎసగువాడు, ఈ గుణములన్నీ ఉన్నాయి ఎవరిలో? సౌమిత్రిలో. కాకపోతే సౌమిత్రి బంగారు వన్నెవాడు, రంగు ఒక్కటే ఆయనకి బంగారం, ఆయన నీలం అని ఆవిడ క్లుప్తంగా అద్భుతంగా చెప్పింది. ఆ రామచంద్ర ప్రభు పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప ఎవరితో స్నేహం చెయ్యడు? ఆ రాముడు లక్ష్మణుడు నరశార్దూలు మానవులలో శ్రేష్ఠులు, నిన్ను ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు, నీ దర్శనం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. వారు నిన్ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఋష్యమోక పర్వతం దగ్గరకు వచ్చారు, అక్కడ సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నారు. నేనే హనుమంతుడని పేరు కలిగిన నేనే సుగ్రీవుడికి రాముడికి మధ్యలో మైత్రి కలిగించాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నారు. అమ్మా, రాముడు నీ మీద ప్రేమతో ఈ ప్రపంచంలో ఎవరూ వధించడానికి వీలు కానంత పరాక్రమం కలిగిన వాలిని ఒక్క బాణంతో నేల కూలగొట్టి పారవేశాడు. ఒక్క బాణం దెబ్బకి పడగొట్టేశాడు. ఆ మహానుభావుడు సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడు మమ్మల్ని అన్ని దిక్కులకు నీ అన్వేషణ కోసం పంపించాడు. మేము కొన్ని వేల మంది అసంఖ్యాకులమైనటువంటి వానరులం, అన్ని దిక్కులకి నీ అన్వేషణ కోసం బయలుదేరాం. నీకు గుర్తుండే ఉండాలి, యాన్యాభరణ జాలాని పాతితాని మహీతలే, నువ్వు రావణుడు నిన్ను అపహరించి పట్టుకుపోతున్నప్పుడు కొన్ని ఆభరణములు మూటగట్టి మేమున్న ఋష్యమోక పర్వతం దగ్గర పారవేశావు. ఆభరణములు సుగ్రీవుడు మూటగట్టి రాముడికి చూపించాడు. రాముడవి చూచి నీవు రావణుని దగ్గర ఉన్నావని నమ్మి సుగ్రీవుణ్ణి అన్ని దిక్కులకి వానరులు పంపుతున్నప్పుడు ఈ హనుమంతుడు తప్పక సీతను చూస్తాడు అని నన్ను నమ్మాడు. నీ కోసం ఆయన ఎంతో విలపిస్తూ విలపిస్తూ ఉన్నాడు కాబట్టే నేను నిన్ను చూస్తే నువ్వు నన్ను నమ్మాలని నాకు కొన్ని విశేషములు చెప్పి పంపాడు. అప్పుడే ఇంకా ఉంగరం ఇవ్వలేదండి, అప్పుడే ఉంగరం ఇవ్వకుండా ఆయన ముందే చెప్పాడు. కొన్ని మాటలు చెప్పి నీతో మాట్లాడమన్నాడు. మనకు కొంతమందికి అనుమానం ఉందండి, సీత హనుమంతుడిని చూచి నమ్మడం లేదు కదా, నువ్వెవరివి నిజంగా, నీకు సీత నీకు రాముడితోటి లక్ష్మణుడితోటి స్నేహం కుదిరితే రాముడు ఎలాంటి వాడు లక్ష్మణుడు ఎలాంటి వాడు ఇవన్నీ చెప్పు అని ఇంత అడుగుతోంది కదా. ఆ అడుగుతున్నప్పుడు రాముడిచ్చిన ఉంగరాన్ని ముందే ఆమె చేతిలో పెట్టి ఇదిగో రాముడిచ్చిన ఉంగరం అని ఆవిడకి నచ్చ చెప్పవచ్చు కదా. హనుమంతుడు ఉంగరం ఇచ్చాడు అనుకుందాం సీతాదేవి, అప్పుడు నమ్ముతుంది కదా సీత అని కొందరి అనుమానం. నిజానికి సీత అంత తేలిగ్గా ఇప్పుడు హనుమంతుడిని నమ్మే స్థితిలో లేదు. ఆమె ఎవరిని చూచినా రావణుడనే భయపడుతోంది. హనుమంతుడు సీత కనబడి కనబడగానే, అమ్మా సీత నేను రాముడి పంపగా వచ్చాను, రాముడి ఉంగరం ఇచ్చాడు, అది ఉంగరాన్ని ఆవిడ చేతిలో పెడితే ఆవిడ బొంగరంలో కళ్ళు తిరిగి కింద పడి చచ్చిపోయేది. ఎందుకంటే రావణుడు మోసగాడు, రాముడిని సంహరించి ఉంగరం తెచ్చుకున్నాడేమో అని భయపడేదిట. అందుకనే ముందే ఉంగరం ఇవ్వకుండా బాగా ఆవిడ మనస్సును ఆకట్టుకున్నాడు. కథంతా చెప్పాడు. సీతాదేవికి రాముడి దగ్గర నుంచి తాను వచ్చాననే విషయం బాగా దృఢపడేదాకా, నమ్మకం కలిగేదాకా ఎన్ని చెప్పాలో అన్ని చెప్పాడు. ఒక్కసారి ఆవిడ మనస్సుకి నమ్మకం కలిగితే అప్పుడు ఈ ఉంగరం ఇస్తే ఇంకొంచెం నమ్ముతుందన్నమాట. అందుకే ఆయన అన్నీ చెబుతున్నాడు. నీవు లేకపోవటం వల్ల రామచంద్రుడు మాట వరస కూడా నిద్రపోవడం లేదు. త్వత్కృతే తమ నిద్రాచ శోకశ్చింతాచ రాఘవం. నీవు లేక రామచంద్ర ప్రభు నిద్రపోకుండా రోజూ కలవరిస్తున్నాడు. అసలు రాముడు నిద్రపోవడం లేదు. సీత 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 అంటూ పాపం దుఃఖించి రాత్రుళ్ళు పగలు నిద్ర లేకుండా గడుపుతున్నాడు. ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవడంలా శోకంతో కుమిలిపోతున్నాడు, పరమచింత పొందుతున్నాడు, అగ్నికార్యములు కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నాడు, భయంతో వణికిపోతున్నాడు, విహ్వలుడైపోతున్నాడు. సాధారణంగా రాముడికి అందమైన చెట్లన్నా అడవులన్నా నదులన్నా పక్షులన్నా ప్రకృతి అన్నా ఇష్టం. కానీ నువ్వు లేకపోవడం వల్ల ఆయన వనములలో సంతోషంగా తిరగలేకపోతున్నాడు. ఎప్పుడైనంతే తనకి ఇష్టమైన భార్య పక్కన లేకపోతే తనొక్కడు ఏమి ఎంజాయ్ చేయగలడండి ఎవడన్నా? ఓ పార్కుకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే మనం దాన్ని చూచి ఆనందించగలుగుతాం. ఇప్పుడు రాముడికి ఏ వనమునకు వెళ్ళినా, ఏ తోటకు వెళ్ళినా, ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా, ఏ జలపాతం కనపడినా ఆనందం కలగడంలా సీత సీత అని నిన్నే తలుచుకుంటున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి రామచంద్ర సీత ఫలానా చోట ఉందని చెప్పానంటే ఆయన తక్షణం ఇక్కడికి వస్తాడు, వచ్చాడంటే నిన్ను పట్టుకుపోతాడు. ఈ పరమ పాపాత్తులందరినీ బాణాలతో కూలగొట్టి ధ్వంసం చేసి నిన్ను తీసుకెళ్ళి తిరిగి అనుకుంటాడు. నా పేరు హనుమంతుడు, వాయుపుత్రుణ్ణి, అంగదాదులు మా మిత్రులు, మేమందరం నిన్నటికి నిన్న ఇక్కడికి వచ్చాం. సముద్ర తీరం దగ్గర నుంచి నేను మాత్రం ఇక్కడికి ఎగిరి వచ్చాను. అది కూడా ఒక కారణం ఉన్నది. నీవు ఎరిగిన జటాయువు యొక్క సోదరుడు సంపాతి అని ఉన్నాడు, మహావీరుడు ఆయన, గృధ్రరాజు. ఆయన నీవు ఇక్కడ ఉన్న జాడ చెప్పాడు. ఈ జాడ చెప్పగానే మేమందరం లంకానగరమునకు ఎలా వెళ్ళాలా అనుకున్నాం. అప్పుడు కొంతమంది ప్రోత్సాహపరిస్తే హనుమంతుడిని పేరు పెరిగిన నేను మహేంద్ర పర్వతం మీద ఎక్కి ఇక్కడ దాకా ఎగిరి వచ్చాను. రాత్రే వచ్చాను ఇక్కడికి. నేను చీకటి పడే సమయమునకు లంకకి వచ్చిన నేను చీకటి పడిన తర్వాత నీ కోసం అణువణువు గాలించాను. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ అశోకవనంలో ఉన్న నిన్ను చూచాను. జగన్మాత, ఇదంతా సత్యం. నేను రాముడి దూతని కాబట్టి నువ్వు నిశ్చింతగా నాతో మాట్లాడు, భయపడక్కర్లా. అభిభాషస్వాన్ దేవి దూతో దాశరథే రహం. ఇప్పుడు ఈ వర్షం అంతా ఏంటనుకుంటారు, ఈ కుంభవృష్టి సీతాదేవికి కలిగిన ఆనందమే ఈ వర్షం రూపంలో కురుస్తున్నారు. ఈ భయంకర వర్షం వల్ల కొంత నీకు ఇబ్బంది కలిగినా కాసేపు సీతాదేవి ఆనందం కనుక మనం కూడా దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు నేను రాముడి దగ్గర నుంచి వచ్చాననే విషయం నీకు చెప్పాను కనుక అభిభాషస్వమాన్ దేవి నిశ్చింతగా నాతో మాట్లాడు, భయపడవలసిన అవసరం లేదు. సుగ్రీవుడి సచివుణ్ణి, ఆయన మంత్రిని, వాయుసుతుణ్ణి నేను అసత్యం ఆడను. ఇంకొక మాట చెప్పాలి, అసలు అసత్యం ఆడవలసిన అవసరం నాకేమున్నది, నేనేం సామాన్యుడి కాదుగా. రామచంద్రుడంటే నాకు పరమభక్తి. ఆ రామచంద్రుడు పంపగా ఇక్కడికి వచ్చినటువంటి దానిని నేను. రాముడు త్వరలో వస్తాడు, పుత్రులతో మిత్రులతో బంధువులతో పాటుగా ఈ రావణుణ్ణి సర్వనాశనం చేసి దుంపనాశనం చేసి చంపి పారవేస్తాడు, నిన్ను తిరిగి తీసుకెడతాడు. మాల్యవంతమునొక పర్వతం ఉన్నది, ఆ పర్వతం మీద పూర్వం కేసరి అని పేరు కలిగిన ఒక మహావీరుడు పుట్టాడు. ఆయన వానర రాజు, చాలా గొప్పవాడు. ఆయనే మా నాన్నగారు. ఆయన అలా అలా తిరుగుతూ తిరుగుతూ ఒకనాడు గోకర్ణం అనే పర్వతం దగ్గరకు వచ్చాడు. ఈ గోకర్ణ పర్వతం దగ్గర కొంతమంది ఋషులు మా తండ్రిని ఆహ్వానించారు. ఇక్కడ నీకో విషయం చెప్పాలి తల్లి, విను. మా తండ్రి మాల్యవంతం అనే పర్వతం మీద ఉండేవాడు. ఇలా ఉండగా కాలంలో శంభసాధనుడు ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు చాలా భయంకరాకారుడు. ఆ శంభసాధనుడు అనేవాడు తరచుగా వచ్చి యజ్ఞములను బాడు చేసేవాడు, గుడులు పడగొట్టేవాడు, విగ్రహాల చేతులు విరగొట్టింది వాడే. ఈ శంభసాధనుడు అనే దుర్మార్గుడి వల్ల ఋషులు చాలా బాధపడ్డారు. యజ్ఞములు ధ్వంసం చేస్తూ ఉంటే, సృక్కు సురువులు విరగొట్టేస్తూ ఉంటే, గుడులు పడగొడుతూ ఉంటే తట్టుకోలేక వాళ్ళంతా మా నాన్నగారైన కేసరి దగ్గరకు వచ్చి, కేసరి నువ్వు మహాపరాక్రమవంతుడివి, నువ్వే మమ్మల్ని రక్షించాలి. పర్వదుర్మార్గుడు శంభసాధనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు క్రూరుడు, వాడు ఆర్షధర్మాన్ని పాడు చేస్తున్నాడు, నువ్వు వాడిని చంపి మమ్మల్ని రక్షించు అని అడిగాడు. ఆ దుర్మార్గుడిని సంహరించి మమ్మల్ని రక్షించమని ఈ ఋషులంతా మా తండ్రిని ప్రత్యేకంగా వేడుకున్నారు. అప్పుడు మా తండ్రి ఆ ఋషులుండే గోకర్ణ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ గోకర్ణ పర్వతం మీద ఈ శంభసాధనుడు అప్పటికే ఋషులను కొంతమందిని చంపి పారవేశాడు, ఇంకా కొంతమందిని తంపబోతున్నాడు. ఒక విగ్రహం చెయ్యి ఎరగొట్టాడు, ఇంకో చెయ్యి దానికి ముక్కు ఎరగొట్టాడు. గుళ్ళు కోలగోలు వస్తున్నాడు ఆ దుర్మార్గుడు వాడు. పైగా ఏం చెయ్యి పోతే అని వాడికి సపోర్ట్గా శంభసాధనుడు యొక్క మిత్రుడు పక్క నుండి సపోర్ట్ చేశాడు. ఆ సమయంలో మా తండ్రి కేసరి వెళ్ళి తొడలు ఒక్కసారి చరిచి శంభసాధనుడితో ఘోర యుద్ధం చేసి వాడి మెడ విరిచి అవతలకు విసిరి పారవేశాడు. శంభసాధన ముద్ధరత్, ఈ విధంగా శంభసాధనుడి ఉత్తు హరత్ అన్నాడంతే, చంపి అవతల పారవేశాడు. మహాపరాక్రమం కలిగిన శంభసాధనుడితో యుద్ధం చేసే శక్తి ఆ రోజులలో ఎవరికీ లేదు. అంతటి రాక్షసుని చిటికిలో చంపిన వీరుడమ్మా మా తండ్రి కేసరి. అప్పటి వరకు మా తండ్రి పరాక్రమం జగద్విఖ్యాతం కాదు. ఆ క్షణం నుంచి మా తండ్రికి శత్రు నాశకుడు అని బిరుదు వచ్చింది. శంఖము శబలము అని రెండు ఏనుగులుండేవి. ఈ ఏనుగులు కూడా నిజమైన ఏనుగులు కావు, రాక్షసులిద్దరూ ఏనుగుల రూపం ధరించి ఋషులను నాశనం చేసేవారు. వాళ్ళని కూడా మా నాన్నగారు వెళ్ళి ఆ రెండు ఏనుగులు మెడల మీద రెండు దెబ్బలు కొట్టి, కుంభస్థలాలు పగలగొట్టి, తొండములు పుచ్చుకుని, గిరగిరా తిప్పి, ఒకదాంతో ఒకటిలా కొట్టి చంపి వదలబారేశాడు. ఈ ఏనుగుల్ని చంపిన తర్వాత మా నాన్నగారిని కేసరి అన్నారు. అంతపూర్వం ఆయన పేరు ఎవరికీ తెలియదు. ఈ కేసరి అనే పేరు ఏనుగుల్ని చంపాక వచ్చింది. ఏనుగుల్ని ఎవరు చంపుతారు? సాధారణంగా సింహం ఏనుగుని చంపుతుంది. అలాగే మా తండ్రి కేసరి అనే బిరుదు పొందడానికి గల కారణం ఏనుగులను పీనుగులను చేయడం. ఆ మహానుభావుడు అంజన అని పేరు కలిగిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ అంజన మా తల్లి, కేసరి మా తండ్రి. వాయుదేవుని వరం వల్ల, వాయుదేవుని యొక్క కటాక్షం వల్ల ఆ కేసరికి అంజనకి నేను పుత్రుడై పుట్టాను. నేను సామాన్యుడి కాను. సూర్యుడి దగ్గర వరాలు పొందినవాడిని, సూర్యుడిని గురువుగా చేసుకున్నవాడిని, బృహస్పతి దగ్గర చదువుకున్నవాడిని. ఇదంతా నా గురించి నేను పొగుడుకోవడం కోసం చెప్పడం లేదు. నీకు నా మీద విశ్వాసము కలగడానికి, నమ్మకం కలగడానికి చెబుతున్నాను. జగన్మాత చాలా శీఘ్రకాలంలో, అంటే అతి శీఘ్రకాలంలో, తొందరలో రాముడు ఇక్కడికి వస్తాడు, శత్రు సంహారం చేస్తాడు, నీవు తిరిగి రామచంద్రుడితో పాటు అయోధ్యకు వెళ్ళగలుగుతావు అనగానే అసలే అందముగా ఉండే సీతాదేవి ముఖం మరింత శోభతో నిండిపోయిందిట. ఎన్నాళ్ళుగా పాప ముఖం అంతా చిక్కిపోయిందండి. చిక్కిపోయినా అందంగానే ఉందని చెప్పాం కదా, అది ఆవిడికి సహజమైన సౌందర్యం. కానీ మలినత మలినతే, ఆ మాలిన్యం తొలగినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది? రాహుముక్త యువోడురాట్. గ్రహణము నాడు రాహువు చంద్రుని పట్టుకుని ఆ తర్వాత విడిచిపెడితే రాహుగ్రహము నుంచి విముక్తి పొందిన చంద్రుడు చాలా బాగా శోభిల్లుతాడు. అలాగా రాహువు నోటి నుండి బయటపడిన చంద్రబింబము వలె ఉన్నదట ఆవిడ ముఖం. అప్పుడు ఆవిడ ఆనందపడిపోయి, ఆహా నాయన నీ వల్ల కదా ఇన్నాటికి నాకు బ్రహ్మానందం కలిగింది అని కన్నీళ్లు తుడుచుకున్నది. ఇప్పుడు మళ్ళీ హనుమంతుడు ఆవిడకి ఆనందం కలిగింది కదా, ఉత్సాహంగా మాట్లాడాడు. వానరోగం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. అమ్మా, నిస్సందేహముగా నేను రామచంద్ర ప్రభువు యొక్క దూతనే, రాముడి యొక్క దూతనే. ఇప్పుడు నీకు ఇంకొక ఆనమాలు చూపిస్తున్నాను అని ఒక ఉంగరం తీశాడు రామచంద్రుడు. ఈయన వస్తూ ఉంటే ఒక ఉంగరం ఇచ్చాడని చెప్పుకున్నాగా, ఈయన వస్తూ ఉంటే రామచంద్రుడు ఈతడు సీతని చూడగలడనే నమ్మకముతో తన ఉంగరం ఇచ్చాడు. ఆ ఉంగరం మీద శ్రీరామ అనే అక్షరములు చెక్కబడి ఉంటాయి. ఆ రామనామము చెక్కబడి ఉన్న దివ్యమైన అంగుళీయకమును ఇప్పుడు హనుమంతుడు తీసి, ఇదిగో చూడమ్మా ఈ ఉంగరం రాముడిచ్చాడని ఆవిడికి చూపించాడు. నా మీద నీకు విశ్వాసం కలగడానికి రాముడు నాకు ఇచ్చాడు, నేను దీనిని దాచాను, భద్రపరచిన ఈ ఉంగరం నీకు ఇస్తున్నాను అని కళ్ళకొద్దుకొని సీత చేతిలో పెట్టగానే సీతాదేవి ఆనందంతో ఆ ఉంగరం తీసుకున్నది. ఈ ఉంగరం ఆవిడ చేతిలోకి వస్తే రాముడు చెయ్యే పట్టుకున్నంత ఆనందం పొందింది ఆవిడ. ఈనాడు మళ్ళీ కరగ్రహణం చేసినట్టే ఇదిట, ఉంగరానికి రాముడికి తేడా అనిపించలేదు. ఆవిడ పట్టుకుంది, ఆనందపడిపోయింది. మళ్ళీ చూచింది ఆ ఉంగరాన్ని. ఇప్పుడేమనిపించింది, భర్తారమివ సంప్రాప్త, తన భర్తని పొందిన ఆనందం పొందింది. ముందేమో రాముడు చెయ్యి పట్టుకున్నట్టు ఆనందించింది, ఇప్పుడు స్వయముగా తన భర్తయే ఈ ఉంగరము రూపములో చేతిలోకి వచ్చినట్టుంది. నిజంగా అంతే, రాముడికి రాముడి నామానికి తేడా ఏమంటుంది? రామ అనే అక్షరములు కలిగిన ఈ ఉంగరం చేతిలో పడగానే తన భర్త తన ఎదురుగుండా కూర్చున్న అనుభూతిని పొందింది ఆవిడ. ఆవిడ ముఖం అందుకే మళ్ళీ మళ్ళీ వెలిగిపోయింది. అప్పుడు ఆవిడ హనుమంతుణ్ణి, నాయనా నువ్వు ఎంత ఘనకార్యం చేసావు నా నాయన అన్నది. హనుమంతుని మాటలు విన్న ఆనందంతో సీతామాత హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ ఇలా అన్నది, నాయన నువ్వు నిజమైన పరాక్రమం కలిగిన వాడివి, ఏ పని చేయడానికైనా సమర్థుడివి. సాధారణమైన జీవి అయితే రాముడు ఇంత దూరం పంపడు. ఏ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ పంపాడు రాముడు. రామునికి తెలుసు ఎవరి చేత ఏ పని చేయించాలో. శతయోజన విస్తీర్ణమైన సముద్రం, భయంకరమైన మొసళ్లతో నిండి ఉన్న సముద్రం, క్రమత గోష్పదీకృత, ఆవు అడుగులో నీరు దాటినంత తేలిగ్గా దాటావన్నది. అంటే నిజంగా ఈ మాట అమ్మన్నది. దీన్నే తర్వాత ఎంతోమంది ఏం చేశారు కవులు, గోష్పదీకృత వారాసిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందేనుల ఆత్మజమన్నారే. ఇది నిజానికి సీత ఇచ్చిన సర్టిఫికెట్ అది. సుందరకాండలో ఆవిడ అన్నది విక్రమశ్లేఘనీయన క్రమత గోష్పదీకృత అన్నది 36వ సర్గలో 8వ శ్లోకంలో. నాయనా నీ పరాక్రమం సామాన్యమైనది కాదు, అంత పెద్ద సముద్రాన్ని ఆవు అడుగులో నీరు దాటినంత తేలిగ్గా దాటావు. నీవు సామాన్యుడవు కాదని నాకు అర్థమైపోయింది. రావణుడికి నువ్వు భయపడవు, వాడికి గుణపాఠం చెప్పగలుగుతావు. నాకు తెలుసు రాముడు ఎవరినైనా నా దగ్గరికి పంపించే ముందు పరీక్షించి పంపుతాడు. నీవు మాట్లాడడంలో అరితేరిన వాడి, పరాక్రమంలో నిన్ను మించిన వాడు లేరు. బుద్ధి కుశలుడివి, బాహుబలము కలిగిన వాడివి, ఎగిరేవాడివి కూడా. ఈ లోకంలో నా ఉద్దేశం ప్రకారం ముగ్గురే ముగ్గురు ఆకాశంలో బాగా ఎగరగలిగిన వాళ్ళు ఉంటారు. ఒకడు గరుత్మంతుడు, రెండోవాడు మీ నాన్నగారు వాయుదేవుడు, మూడోవాడు వినుము. మీ ముగ్గురికి సాటి లేరన్నదండి ఆవిడ. మా రామచంద్రుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? నేను లేనని అన్నం తినడం మానేశాడా? మిత్రులను సమకూర్చుకుంటున్నాడా? సోదరుడితో కలిసి సుఖంగా ఉన్నాడా? ఆయన మిత్రులంతా మంచివాళ్ళేనా? దేవతానుగ్రహం కోసం చేయవలసిన పూజలు చేస్తున్నాడా? దేవతల్ని ప్రార్థిస్తున్నాడా లేదా? లేక భార్య దూరమైపోయి దేవతల్ని మరిచిపోలేదు కదా? ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడే దేవతల్ని ఇంకా భక్తితో ప్రార్థించాలి. కొందరు కష్టం వస్తే దేవతల్ని తిట్టడం మొదలెడతారా, నిన్ను పూజించాను నాకేమిచ్చామంటారు. అలా తొందరపాటుతో రాముడు దేవప్రసాదమును విడిచిపెట్టడం లేదు కదా. సుఖాలకి పొంగిపోవడం, దుఃఖములకు కుంగిపోవడం చేయడం లేదు కదా. రాముడు అలా చెయ్యడు, చేస్తున్నాడా? ప్రేమ వల్ల అలా అడిగింది ఆవిడ. కౌసల్య, సుమిత్ర, భరతుడు మొదలైనటువంటి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నాడా? ఇక్కడ కైకి పేరు ఎత్తలేదు ఆవిడ. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు కైకి పేరు ఎలా ఎత్తుతుంది? కౌసల్య, సుమిత్ర, భరతుడి పేర్లే ఎత్తింది. చూడండి, మీరు 22వ శ్లోకంలో కౌసల్యాయాస్తత కచ్చిత్ సుమిత్రాయాస్తతైవచ కుశలం భరతస్యచ. అంటే ఒక క్షణకాలం మామూలు మానవుల్లా ప్రవర్తిస్తేనే సీతారాములు, ఆ సీతారాముల వల్ల రావణుడు మరణిస్తాడు. అందుకనే మామూలు మానవుల్లా ప్రవర్తించాలంటే మానవుల లక్షణం ప్రదర్శించాలి. మానవ లక్షణం తమకు ఇష్టమైన వాళ్ళని తలుచుకోవడం, అపకారం చేసిన వాడిని ఎల్లవేళలా తలుచుకోం కదా, మనకు తెలుస్తూనే ఉంటుంది కదా. మానవ లక్షణం అంటే ఏమిటి అంటే వాడి వల్ల తనకు ప్రయోజనం ఉంటే వాడిని పొగుడతాం, లేదా నువ్వు నాకు అపకారం చేసావని తిట్టడం మొదలు పెడతాం. తిట్టదు సీత, కానీ కొంతైనా మానవత్వం ప్రదర్శించాలి. ప్రదర్శిస్తేనే రావణ వధ దొరుకుతుంది. కనుక కౌసల్య, సుమిత్ర, భరతులు కులాసాగా ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడా లేదా రాముడు. భరతుడు రాముడి యొక్క కార్యం పూర్తి చేయడానికి, సీతాదేవిని రక్షించడానికి ఎప్పుడూ కూరుకుంటాడు. రాముడు అంటే ఆయనకి ప్రేమ, ప్రేమ కాబట్టి మహాసైన్యమును లంకానగరానికి పంపిస్తున్నాడా లేదా. ఈవిడ ఈ హడావుడిలో ఒక విషయం మర్చిపోతుంది, మర్చిపోవడం కాదు మర్చిపోయినట్టు నటిస్తోంది. నేను లంకలో ఉన్నానని తెలిసే ఉంటుంది కదా భరతునికి, వెంటనే అన్నగారికి సాయం చేయడానికి మహాసైన్యాన్ని పంపుతున్నాడా అంది. ఇంకా రాముడి దగ్గర నుంచి వచ్చిన హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళలేదు, సీతావార్త చెప్పలేదు. చెబితే కదా సైన్యం వచ్చేది. అయినా ఆవిడ సంభ్రమంతో ఇక్కడికి సైన్యాన్ని పంపుతున్నాడా భరతుడు అన్నది. వానరాధిపతి అయిన సుగ్రీవుడు కూడా వానర సైన్యాన్ని పంపుతున్నాడా? లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? మహావీరుడు నేనంటే భక్తి కలిగిన లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? రాముడిని చూచి ఆయన కూడా కుంగిపోవడం లేదు కదా అని పరిపరి విధాలుగా అడుగుతూ ఉంటే, అప్పుడు మళ్ళీ రెండు చేతులు జోడించి వినయంగా హనుమంతుడు ఇలా అన్నాడు, మాత, నీవు ఇక్కడ ఉన్న విషయం రామచంద్రుడకు తెలియదు, ఆ విషయము నీకు తెలుసు. తెలిస్తే రాముడు క్షణంలో ఇక్కడికి వస్తాడు. పూర్వం అనుహ్లాదుడు అని ఒకడు ఉండేవాడు, అంటే ప్రహ్లాదుడు తమ్ముడు ఉండేవాడు. ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, ఆహ్లాదుడు, హ్లాదుడు నలుగురు అన్నదమ్ములు వాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు మరణించిన తర్వాత పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని తమ్ముల్లో అనుహ్లాదుడు భూమి మీద ఉండిపోయాడు. వీడికి కూడా వాడు నాన్నగారిలాగా మంచి శక్తులు ఉన్నాయి. అందువల్ల ఈ అనుహ్లాదుడు ఇంద్రుడి మీద కసి కొద్దీ ఒకనాడు ఇంద్రుడు లేని సమయంలో శచీదేవిని అపహరించి పట్టుకొని పోయాడు. శచీదేవిని ఎక్కడో దాచాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. అనుహ్లాదుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని వాడిని చావచ్చత కొట్టి శచీదేవిని తీసుకొచ్చేశాడు. చంపలేదు. ఎందుకు చంపలేదంటే ప్రహ్లాదుని మీద ఉన్న అభిమానం వల్ల వదిలేశాడు. ఆనాడు శచీదేవి ఎక్కడున్నదో తెలిసిన వెంటనే ఇంద్రుడు ఎలా తీసుకొచ్చాడో అలాగే నరేంద్రుడైన రాముడు కూడా నీ ఉన్న విషయం తెలిస్తే తక్షణం ఇక్కడికి వచ్చి ఈ రావణుణ్ణి వధించి నిన్ను తిరిగి తీసుకెడతాడు. రాముడి దగ్గరికి నేను వెడతాను, సీత లంకలో ఉందని చెబుతాను. అప్పుడు ఆ రాముడు హరివృక్షగణ సేవితుడై వస్తాడు. హరి అంటే కోతులు, వృక్ష అంటే ఎలుగుబంట్లు. ఇటు వానర సైన్యంతో, ఎలుగుబంట్ల సైన్యంతో, అసంఖ్యాక సైన్యముతో లంకానగరమునకు వస్తాడు, నిన్ను తీసుకువెడతాడు. ఈ రాక్షసులందరినీ తన బాణాగ్నితో భస్మం చేస్తాడు. రాముడి బాణములు అగ్నిజ్వాలలను కమ్ముతూ వస్తాయి. అగ్నిజ్వాలల వంటి తన బాణములతో, అస్త్రములతో ఈ లంకని భస్మీపటలం చేస్తాడు. రాక్షసులందరినీ కాల్చి బూడిద చేస్తాడు. ఆ తర్వాత నువ్వు పరమసుందరుడు, ముత్యాల్లాంటి పళ్ళు కలిగిన రామచంద్రుడితో సుఖంగా తిరిగి నీ రాజ్యానికి వెళ్ళిపోతావు. ఇది నేనింతకాలం తిన్న కందమూల ఫలాల మీద ఒట్టేసి చెబుతున్నాను. చెప్పే మూల ఫలేనసి అన్నాడండో ఆయన. కందమూల ఫలాలు తిన్నటువంటి వాడు అసత్యం ఆడడు. పైగా పళ్ళ మీద ప్రమాణం చేస్తే అది అసత్యం కాకూడదని శాస్త్రం. ఎప్పుడైనా అత్యావశ్యక స్థితిలో ఒట్టు పెట్టుకునేటప్పుడు శాకాహారం మీద ఒట్టెట్టుకోవాలట. నేను తినే మేక మాంసం మీద గొడ్డు మాంసం మీద అనకూడదట. నేను అలా బృహస్పతి చెప్పాడు, వాడు నా మీద పడకండి. కాబట్టి ఈయన ఏమన్నాడు, నేను తినే కందమూల ఫలాల మీద ఒట్టు, రాముడు వస్తాడు. ఇంద్రుడు ఐరావతం మీద ఎక్కి వెళ్ళినట్టుగా నువ్వు కూడా భద్రగజం మీద ఎక్కి ఆయనతో తిరిగి వెడతావు. అమ్మా రామచంద్ర ప్రభు నీ మీద బెంగతో అసలు నిద్ర లేక బాధపడుతున్నాడు. రాముడు ఎటువంటి వాడు, అసలు రాముడు ఎటువంటి వాడు మళ్ళీ చెబుతున్నాడు ఆయన. నమాంసం రాఘవో పుంక్తే, రాముడు మాంసం ముట్టడు. నచాపి మధు సేవతే, రాముడు ఎంత గొప్పవాడు, ఎప్పుడు మద్యం సేవించడు. ఇక అంతటి గొప్పవాడు అడవికి వస్తే ఎలా ఉంటాడు, ఏదో రాజధానిలో ఉన్నప్పుడే మాంసము మద్యము ముట్టని వాడు ఇప్పుడు అడవిలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు. వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం, అడవిలో దొరికే పళ్ళు ఉంటాయిగా కందమూల ఫలాలు, ఈ కందమూల ఫలాలు పళ్ళు తెచ్చి వాటిని ఐదు భాగాలు చేసి ఐదవ భాగం మాత్రమే తింటున్నట్ట. అంటే ఐదు పళ్ళు తెచ్చారనుకోండి, ఐదు పళ్ళల్లో ఒక పండు తిని మిగతా నాలుగు పళ్ళు ఇతరులకు దానం ఇచ్చేస్తున్నాడు ఆయన. దీనికి ఏమని పేరు, పంచమం భక్తం, ఐదవ భాగమును అశ్నాతి తింటున్నాడు. ఇష్టురాలికి, ఇష్టురాలైన భార్యకి దూరమైనప్పుడు భర్త పూర్తిగా అన్నం తినకూడదట. ఇది పూర్వకాలంలో నియమం. మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి నేను, ఆవిడకి దూరం అయిపోయినప్పుడు, ఆవిడ ఎక్కడుందో తెలియనప్పుడు, ఆవిడ ఏం తింటుందో తెలియనప్పుడు నేను తినే ఆహారంలో 1/5 తినాలి. ఇప్పుడు మనవాళ్ళ ఐసర్ మధ్య భార్య వెళ్ళిపోయింది ఇంకో 4 రెట్లు ఎక్కువ తింటున్నారు, అది న్యాయం కాదు. అలాగే భార్య కూడా అంతేట, భర్త గారు తప్పిపోయినప్పుడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆవిడ కూడా 5వ భాగమే తినాలి. పూర్వం అలా చేసేవారు పాపం, పూర్వం సతీవ్రతులు పతివ్రతుల అని ఉండేవారు. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అంత ప్రేమగా చూసుకునేవారు. రాముడు నీవు లేక ఆహారంలో 5వ భాగం తింటున్నాడు, మిగతా 4 భాగాలు ఇతరులకు దానం చేస్తున్నాడు. అది రాముడి క్యారెక్టర్ అంటే. అటువంటి రాముడిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటంటే బాబు, ఈ మధ్యకాలంలో నీచులు. ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఇవాళ మనం నోరుందరు వాగేయక్కర్లా, అవి బొమ్మలు కావు, సమయం వస్తే నీ దెమ్మ తిరగబడతాయి. ఆనాడు నీ ఎముకలు ఎక్కడున్నాయో నీకు తెలియదు, నువ్వేమయ్యావో రెండో కంటి వాడికి తెలియదు. రావణాసురుడే గొప్ప కోలిపోయాడు, వాడికంటే వీళ్ళేమైనా గొప్పవాళ్ళా. కాబట్టి రామచంద్రుడు కఠోర నియమములు కలిగిన మహాత్ముడు ఆయన. అమ్మా సీత నీవు లేకపోవటం వల్ల రామచంద్రుడు నైవ ధ్వంసాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్ రాఘవోపర ఏద్గాత్ర తద్గతేనాంతరాత్మన. సీత లేకపోవటం వల్ల, అంటే నీవు లేకపోవటం వల్ల రాముడు ఒంటి మీద ఇంతంత ఏగలు వాలుతూ ఉంటే ఆ ఏగల్ని కూడా తోలుకోవటం లేదట. అడవి ఏగలు ఉంటాయి, వాటిని దంశములు అంటారు. ఎంతంత ఏగలు ఉంటాయండి అడవుల్లో, ఆ ఏగలు కుట్టాయంటే చాలా బాధ కలుగుతుంది. ఏగ వాలితే కూడా రాముడు పట్టించుకోవడం లేదు. దోమలు, మామూలు దోమలు కాదు, దోమల గూడాలో ఉన్న దోమలు కాదు, అడవి దోమలు కుడుతున్నా సరే రాముడు పట్టించుకోవట్లా. నాకు చాలా కాలం దోమలు కూడా, దోమలు కూడా అంటే అక్కడ ఒక్కచోట దోమలు ఉంటాయేమో అనుకునేవాడు, కానీ దోమ లేని చోటు ఎక్కడుంది, ఇందు కలదు అందు లేదని సందేహము వలదు దోమ, ఎందందు వెదకేసి వచ్చిన అందందే కొలదు దోమ, మనవాగ్రణి వింటే అన్నారు. కాబట్టి ఇప్పుడు దోమలకి హెడ్ ఆఫీసు, జోనల్ ఆఫీసు ఇవన్నీ ఉన్నాయి, రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అడవుల్లో ఎక్కువ ఉండేవి. ఆ అడవి దోమ కుడితే ఆ రోగానికి విరుగుడు ఉండదు, అటువంటి రోగాలు వస్తాయి. కానీ రాముడు మీద వాలిన దోమల్ని కూడా, భామా నీ మీద ప్రేమతో దోమను కూడా కొట్టడం లేదు రాముడు. కీటకములను తోలడం లేదు. పాములు మొదలైన మీద నుంచి పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. సరీసృపములు అంటే ఈ పాములు మొదలైన పాక్కుంటూ వెళ్ళేవి, అవి మీద నుంచి వెళ్ళినా పట్టించుకోవటం లేదు. అసలు రాముడు నీ మీద ప్రేమతో తనను తాను మరిచిపోయాడు, అందుకే ఆయనకి శరీరం మీద కూడా మమకారం పోయింది, నిద్ర లేదు. ఒకవేళ నిద్రపోయినా సీత సీత అని ఉలిక్కిపడి ఏమైపోయావు సీత అంటాడు ఆయన. దేవి అందరూ రామా రామా అని ఆయన తలుచుకుంటారు అవునా, కానీ ఆయన సీత సీత అని నిన్ను తలుచుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు గొప్ప ఆయన గొప్ప అన్నాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, అందరూ రామా రామా అంటారు, ఆయన సీత సీత అంటున్నాడు. రాముడు తలుచుకోవడం గొప్ప కదా, మనం రాముడిని తలుచుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు, ఎలాగో ఆయన మహానుభావుడు కనుక. కానీ రాముడు మనల్ని తలుచుకుంటే మనం అదృష్టవంతులం. రాముడు సీతాసీతాను తలుచుకుంటున్నాడు కనుక ఒక విధంగా చెప్పాలంటే మనం ముందు సీతను తలుచుకున్నాక రాముడు అనాలి కనుకే సీతారాములు అంటున్నాం. రాముడు తలుచుకున్నావాడిని ముందు మనం తలుచుకున్నాక రాముడు తలుచుకోవాలట. ఈ విధంగా వర్ణించాడు ఆయన. అప్పుడు సీతాదేవి ముఖం శరత్కాల చంద్రబింబంలాగా వెలిగిపోయింది. అప్పుడు ఆవిడ, వానరోత్తమ ఎంత మంచి మాట విన్నాను, విధి అనుకూలించక రామచంద్రుడు దుఃఖాలు అనుభవిస్తున్నాడు, నేను దుఃఖాలు అనుభవిస్తున్నాను, ఇదే కాల ప్రభావం, కాలం అనుకూలించకపోతే ఎవడైనా ఇలాగే ఉంటాడు, ఇంక నేను 2 నెలలే బతుకుతాను, 6 నెలల్లో కూడా ఇంకో నెల తర్వాత నుంచి నాకు ఆయువు తగ్గిపోతూ వస్తూ ఉంటుంది, ఆహారం తినలేకపోతాను నేను, నువ్వు ఎంత తొందరగా రామచంద్రుడి ఇక్కడికి తీసుకొస్తే అంత తొందరగా నా ప్రాణములు నిలబడతాయి. విభీషణుడు తన కుమార్తెను నా దగ్గరికి పంపాడు. ఈ విభీషణుడు చాలా మంచివాడు. రావణాసుడికి ఒక తమ్ముడు ఉన్నాడనే విషయం నీకు తెలుసు కదా. ఆ తమ్ముళ్ళలో విభీషణుడు చాలా మంచివాడు. ఆయన, నేను ఇక్కడికి రాగానే రావణుడి దగ్గరికి వెళ్ళి, రావణ నా మాట విను, ఈ సీతతో ఎప్పుడూ లంకానగరానికి ముప్పే పరమపతివ్రత ఆవిడ, ఆవిడ తీసుకొచ్చి అనవసరంగా మృత్యువుని కౌగిలించుకుంటున్నావు, ఆవిడ వినయంగా రాముని దగ్గరికి పంపేయి అన్నాడు. పప్పమనగా మూర్ఖుడు రావణుడు వినలేదు. అప్పుడు విభీషణుడు తన పెద్ద కూతురిని నాకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి పంపాడు. ఆవిడ పేరు అన్నల్ల.